లోపలి మనిషి. శ్రవణ పుస్తకం మొదటి అధ్యాయం, లోపలి మనిషి జననం. ఆనంద్ అని పేరు పెట్టారు అబ్బాయికి 11వ రోజున బారసాల చేసి. భూమి మీద పడగానే గుక్కపట్టాడు. అప్పుడు అబ్బాయి నోటికి ఒక మెత్తని వస్తువును అందించారు. పుట్టగానే అతడికి మొదట తెలిసిన వస్తువు అదే. అమ్మ కడుపులో ఉండగానే నేర్చుకున్నాడో ఏమిటో, నోటికి అందించగానే పాలు పీల్చడం మొదలుపెట్టాడు. రోజులు గడిచిన కొద్దీ పరిసరాలు తెలుసుకుంటున్నాడు. అమ్మ గొంతు ఇట్టే గుర్తుపడుతున్నాడు. తన బుగ్గలపై అమ్మ మెత్తని పెదవుల స్పర్శ ఎంతో ఇష్టంగా ఉండేది. అన్నీ బాగానే ఉండేవి, కానీ కంపు కొడుతూ గుచ్చుకునే గరుకు గడ్డాల వాళ్ళు ఎవరైనా తన దగ్గరకు వస్తే మాత్రం ఏడుపు లంకించుకునేవాడు. వాళ్ళ ముద్దులు మురిపాలు అన్నీ ఆ ఏడుపులో కలిసిపోయేవి. కొన్ని నెలలు గడవగానే అబ్బాయి లేచిగుళ్ల నుంచి పదునైన పళ్ళు పుట్టుకొచ్చాయి. వాటి ఉపయోగం అబ్బాయికి వెంటనే తెలిసిపోయింది. అమ్మ పాలు ఇచ్చినప్పుడల్లా గట్టిగా కురికేవాడు. అమ్మ బాధతో వెలవెల్లాడేది. అబ్బాయి పక్కపక్క నవ్వేసేవాడు. ఆ సరదా కాస్త అలవాటుగా మారి కూర్చుంది. ఏదో ఒకటి చేస్తే కానీ అలవాటు తప్పేలా లేదు. ఓ రోజున పాలు తాగబోతే నోరంతా చేదు చేదు. తాగడం మానేసి చేదునంతా బయటకు ఉమ్మబోయాడు. కానీ అతడి వల్ల కాలేదు. దాంతో గట్టిగా ఏడుపు అందుకున్నాడు. ఈసారి నవ్వుట అమ్మ వంతు. అక్కడే ఉన్న ఇరుగు పొరుగు అమ్మలక్కలు కూడా అబ్బాయి అవస్థ చూసి నవ్వు ఆపుకోలేకపోయారు. తల్లిపాలు అనిపించడానికి వాళ్ళంతా ఉపయోగించిన చిట్కాయే అది. వేపాకులు మెత్తగా నూరి ముద్ద చేసి చనుమనుల చుట్టూ పూస్తే చాలు, అబ్బాయి మళ్ళీ ఆ వైపు చూడడు. అమ్మ రోజు పొద్దుటే ఒళ్ళు రుద్ది వేడి నీళ్ళతో స్నానం చేయిస్తూ ఉంటే ఎంతో హాయిగా ఉండేది. కింద కూర్చుని చీర కొద్దిగా పైకి లాక్కుని కాళ్ళు బారచాపి అమ్మ అబ్బాయిని తన తొడల మీద కూర్చోబెట్టుకునేది. మొదట మొహానికి, తర్వాత వీపుకి, ఆ తర్వాత మొత్తం ఒంటికి నువ్వుల నూనె పట్టించేది. కొన్ని చుక్కలు చెవుల్లో, కళ్ళల్లో, ముక్కు పుటాల్లో వేసేది. ఆ తర్వాత అబ్బాయి ఒంటికి పట్టే అంత ఉడుకు నీళ్ళతో స్నానం చేయించేది. అమ్మ చేతుల్లో అబ్బాయి రబ్బర్ బొమ్మలా సాగిపోయేవాడు. లేత ఒళ్ళు ఎరుపు రంగుకు తిరిగిపోయేది. ఇదంతా ఇష్టంగానే ఉండేది, కానీ కళ్ళల్లో నూనె చుక్క వేసినప్పుడు మాత్రం కళ్ళు మండిపోయేవి. అంతే, అబ్బాయి చేసే ఆగం అంతా ఇంతా కాదు. పెంకులు ఎగిరిపోయేలా కేకలు. అమ్మ పొట్టని రొమ్ముల్ని బలం కొద్దీ తన్నుతూ ఉండేవాడు. స్నానం చేయించగానే అమ్మ ఉయ్యాల్లో పడుకోబెట్టి సాంబ్రాణి ధూపం వేసేది. అబ్బాయి వెంటనే గాఢ నిద్రలకు జారిపోయేవాడు. నిద్రపోతున్నప్పుడు ఒక్కోసారి ఏదో పెద్ద ఉపద్రవం ముంచుకొచ్చినట్టు అబ్బాయి ముఖంలో చెప్పలేనంత బాధ తొంగి చూసేది. ఒక్కొక్కసారి ముఖం ఆనందంతో వెలిగిపోతూ ఉండేది. పిల్లలందరిలానే ఏవో ప్రాచీన స్థల కాలాల్లోకి జారిపోయి ఉపచేతనావస్థలో మానవ అస్తిత్వ మహారహస్యాలను దర్శించి వాసనా రూపంలో అనుభవించేవాడు కాబోలు. ఆ ముఖంలో తొంగి చూస్తున్న వేదన భూత భవిష్యత్ వర్తమానాలలో మనిషి పడే దుఃఖం తలుపుకు రావటం వలనేమో. యుద్ధ భీభత్సం, అణు విస్ఫోటం, హంతుకుల తుపాకీ గుళ్లకు బాంబులకు నేలకొరిగిన మహాత్మాగాంధీ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీల రుధిరం, దేశం ధూళిలో కలిసిపోతున్న దృశ్యం, ఇవన్నీ అతడి మనోనేత్రం ముందు సాక్షాత్కరించేవి కాబోలు. నిద్రలోనే ఆ ముఖంలో ఒక్కొక్కసారి ఎంతో ఆనందం, తృప్తి, తాను జగదేక మహాపురుషుడైనట్టు కలగంటున్నాడేమో. పురాణాలు అద్భుత సౌందర్య రాశిగా వర్ణించిన ఇంద్రుడి అర్ధాంగి శచీదేవినో, అంతటి మరో అందకత్తెనో తాను వరించినట్టు ఊహించుకుంటున్నాడో ఏమో. అబ్బాయి కళ్ళలు ఎలాంటివైనా అమ్మ మాత్రం కలవరపడిపోయేది. ఏదో దయ్యం పట్టిందని ఊహించుకుని భయపడిపోయి భూతవైద్యుడిని పిలిపించింది. అబ్బాయి కళలు ఎలా వచ్చాయో అలాగే వెళ్ళిపోయాయి. కానీ భూతవైద్యుడు మాత్రం ఆ పేరు చెప్పుకుని ఇంత నగదు సరుకు మూటకట్టుకుని వెళ్ళిపోయాడు. మెత్తగా ఉడికించిన ఆహారం కాస్త ఉప్పు వేసి తినిపించడం ప్రారంభించింది అమ్మ. మొదట్లో అబ్బాయికి అదేమంత రుచిగా అనిపించక ముఖం చిట్లించేవాడు. కానీ ఆకలి గెలిచింది. రాను రాను రుచి మరిగి అదే బాగానే ఉన్నట్టు అనిపించేది. ఇంకా ఇంకా పెట్టమని అడవటం మొదలుపెట్టాడు. అమ్మ వినిపించుకుంటే కదా, ఓ ముద్ద ఎక్కువైతే అబ్బాయికి అజీర్తి చేయదు, ముద్ద క్రమంగా పెంచుకుంటూ వెళ్ళవలసిందే. అబ్బాయి అడుగులు వేస్తున్నాడు. ఆ బుడిబుడి అడుగులు చూసి ఇంటిలి పది ఎంత సంబరపడిపోయారో. అబ్బాయి నడకతోనే మరో చిక్కు వచ్చి పడింది. ఇంట్లో ఏ వస్తువు ఉన్న చోట ఉండడం లేదు. కుడి చెప్పు సింహద్వారం దగ్గర ఉంటే ఎడమ చెప్పు ఇల్లంతా తిరిగి ఎక్కడో పెరట్లో పడి ఉండేది. ఒక్కొక్కసారి ఇంట్లో వస్తువులు పూర్తిగా మాయమైపోయేవి. అవి ఏమయ్యాయో ఎవరికి అంతుపట్టేది కాదు. ఇత్తడి గిన్నె అమాంతం రాకెట్లా పైకి లేచి బావిలోకి దూసుకు వెళ్ళేది. అది పొరపాటున ఎవరికో కంటపడితే తప్ప ఆ రహస్యం అలానే ఉండేది. ఈతగాళ్లకు పిలుపు వెళ్ళేది. వాళ్ళు వచ్చి బావిలోకి దిగ్గాలించేవారు. పోయాయనుకుని ఆశ వదులుకున్న రకరకాల వస్తువులు ఒకటొకటిగా బయటపడేవి. అప్పుడే అబ్బాయికి ఒక చెప్పలేని ఇబ్బంది వచ్చి పడింది. 15 రోజులకు ఒకసారి చచ్చినట్టు ఆమదం తాగవలసి వచ్చేది. పిల్లలకు విధిగా ఆమదం పట్టించవలసిందే. ఈ విషయంలో అమ్మది ఉడుం పట్టు. వాళ్ళ అమ్మ తనకు అలాగే పట్టించింది. తరతరాలుగా అలా జరుగుతోంది. గ్రామ వైద్యుడిని కదిపితే ఈ విషయం మీద పెద్ద ఉపన్యాసమే ఇస్తాడు. ఆముదం సుగుణాలన్నీ సంస్కృత శ్లోకాలను వల్లివేస్తూ ముఖ్యంగా పిల్లల కోసం అదెంత అమోఘంగా పనిచేస్తుందో వివరిస్తాడు. ఆయుర్వేదానుసారం కడుపు ఇన్ని రకాల జబ్బులకు మూలం కనుక మల విసర్జనలు లోపం రానివ్వకపోతే చాలు, నిండు 100 ఏళ్ళు మనిషి బతికి తీరుతాడని సిద్ధాంతం ప్రతిపాదిస్తాడు. మందు వాసన కొట్టే తన దుస్తులను సవరించుకుంటూ శిశువులతోనే ఆముదం పట్టించడం మొదలుపెట్టాలని శాసిస్తాడు. ఆనందకు రోజు నిశ్చయం కానీ కాల నిర్ణయం కానీ చేయడం తెలియదు. కానీ ఆముదం పట్టించే రోజు వేళ అదేదో జంతు సహజమైన సహజ జ్ఞానం ద్వారా తెలుసుకునేవాడు. కుటుంబం వారందరూ ఆముదం పట్టించే ముఖ్య కార్యక్రమానికి సన్నద్ధులు అయ్యేవారు. ఇంతలో అబ్బాయి ఎక్కడో మాయమైపోవడం, ఇంట్లో జనమంతా వాడి కోసం గాలించడం, దీనితో ప్రారంభమయ్యేది వారి దినచర్య. మంచాల కింద, అలమార్ల వెనక, ఇంటి వెనక, చెట్ల పొదల్లో ప్రతిసారి దాక్కునే కొత్త తాగులు పట్టుకునేవాడు. ఒకనాడు ఎటుకు తోచుక ఒక పెద్దపాటి పెట్టెలు దూరి మూత వేసుకున్నాడు. ఇల్లంతా తిరిగే పని మనిషి అది చూసి గోలబెట్టి ఉండకపోతే ఊపిరి సలపక ప్రాణం మీదకే వచ్చి ఉండేది. చివరకు అందరూ కలిసి అబ్బాయిని పట్టుకునేవారు. ఒక గంట పాటు గాలించి పట్టుకోబోయినప్పుడు కూడా తప్పించుకోవడానికి ఎంతో శౌర్యంతో ప్రయత్నించేవాడు. అది ఇంకా సాగదని తెలిస్తే తన్నడం, కొరకడం, అరవడం, ఉమ్మటం, పెనుగులాడటం, ఏడవటం, గట్టిగా నోరు మూసుకోవడం వగేర యుద్ధ కళలను ఉపయోగించేవాడు. అబ్బాయి కాళ్ళు చేతులు కదలకుండా పట్టేసి నోట్లో బలవంతాన ఒక స్పూన్ కుక్కేవారు. స్పూన్ను కొరకలేక ఇక తన ప్రయత్నం విరమించేవాడు. ఆ పాడు ఆముదం గొంతులకు జారిపోయేది. ప్రతిఘటించలేని నిస్సహాయ స్థితిలో ఏం చేస్తాడు? అయితే ఆ మహావిపత్తుకు పరిహారం అన్నట్టు అబ్బాయి నోట్లో అమ్మ ఓ చిటికెడు చక్కెర పోసేది. కష్ట సుఖాలను సమదృష్టితో అనుభవించే వేదాంతిలా ఆ చక్ర మాధుర్యాన్ని సంతోషంగా రుచి చూసేవాడు. వారాలు దొరిన కొద్దీ అతను చేసే ధ్వనులు అర్థమయ్యే పదాల్లోకి మారసాగాయి. వాటి అర్థమేమిటో అతడికి తెలియదు. వాస్తవానికి దేనికైనా అర్థం ఉండడం అంటే ఏమిటో, అర్థమంటే అర్థమేమిటో తెలియదు. త్వరలోనే తాను చేస్తున్న ధ్వనులకు కొందరు వ్యక్తులతో ప్రత్యేక సంబంధం ఏదో ఉన్నట్టు తెలిసింది. అమ్మ అంటే తన తల్లి మాత్రమే, మరెవరూ కాదు. అలాగే ఇతరుల గురించి ఇక తాను కూడా కొన్ని ధ్వనులు కలయిక విని మారు పలకసాగాడు. దాన్ని పేరు అంటారని తర్వాత తెలుసుకున్నాడు. తన పేరు, తన సొంత పేరు, తనది మాత్రమే, తానే దాన్ని ఉచ్చరించే ప్రయత్నం చేయసాగాడు. ఒక్కొక్క ముక్కతో మొదలుపెట్టి, ఒక్కొక్క పొరపాటుతో మొదలుపెట్టి అనా అన్నద్దు, చివరకు ఆనంద్. అలా గుర్తింపు పొంది మిగతా మానవ జాతిలో వేరుగా ఏకైకంగా ఏకాకిగా నిలిచాడు ఆనంద్. ఆత్మవిశ్వాసం పెరిగిన కొద్దీ ఆనంద్ ఇంటి బయటికి వెళ్ళసాగాడు. అక్కడ ఒక అద్భుత రమ్య ప్రపంచం చూశాడు. ముఖ్యంగా పశువుల కొట్టు అతన్ని ప్రత్యేకంగా ఆకర్షించింది. ప్రతి సాయంత్రం పశువులు తిరిగి రావడం చూస్తూ ఉండేవాడు. వాటి గిట్టల రాపిడితో పుట్టిన ధూళి పొరల నుంచి అవి బయటపడుతూ ఉండేవి. కొన్నిటి మెడల్లో కట్టిన గంటల మూతలు వాటి రాకను సూచిస్తూ ఉండేవి. అమ్మ ఆనందని ఆవుల దగ్గరికి పోనిచ్చేది కాదు. ముఖ్యంగా ఆ వాడి కొమ్ములతో తమ చిన్ని లేగల క్షేమం పైన ప్రత్యేకంగా నిఘా ఉంచే ఆవుల దగ్గరికి. వాటి దగ్గరికి వెళ్ళడం అంటే పెద్దవాళ్లే జంకేవారు. అయితే అప్పుడు ఆనందకు భయం అంటే ఏమిటో తెలియదు. తెలిసిందంతా ఆశ్చర్యం మాత్రమే. అమ్మ వంటగదిలో ఉన్నప్పుడు, గుడికి వెళ్ళి ఆలస్యంగా వచ్చినప్పుడు గుట్టు చప్పుడు కాకుండా అతను ఆవులను సమీపించేవాడు. అదేం చిత్రమో కానీ ఆవుల వల్ల అతనికి ఏ అపాయమూ జరగలేదు. ఒక ఆవు ప్రేమతో అతని తల మీద నాకింది కూడా. కానీ ఇంతలో పని మనిషి కేకలు పెడుతూ అన్నదని తీసుకెళ్ళిపోయింది. ఉదయం ఆవులు మేతకు వెళ్ళి లేగలు కొట్టంలోనే ఉండిపోయినప్పుడు ఆనందకు భలే సంతోషంగా ఉండేది. మరి ఏ మనిషికి అర్థం కాని భాషలో తాను లేగలతో మాట్లాడేవాడు. లేగలకు మాత్రం తన భాష పూర్తిగా అర్థమయ్యేది. తాను కానీ అవి కానీ అప్పటికి వాక్యరచన, వ్యాకరణము అనే వాటి చేత కలుషితం కాలేదు. అందుకని ఒకరినొకరు అపార్థం చేసుకునే ప్రమాదమే లేదు. అమ్మకు మాత్రం ఈ కొత్త స్నేహం చిరాకుగా ఉండేది. తన శరీరం అంతా పేడతో నింపుకొని ఆనంద్ తిరిగి వచ్చేవాడు. పరుగులు తీస్తుంటే వాడిని పట్టుకుని, ఆ పట్టుకోవడమే ఒక సమస్య, ఒళ్ళంతా తోమి శుభ్రం చేయాలి. మళ్ళీ ఆ లేగ దూడల దగ్గరకు పోవద్దని అమ్మ గట్టిగా హెచ్చరించేది. అయితే అమ్మకు మా స్నేహం అర్థం కాదనుకుని ఆనంద్ మళ్ళీ సమయం దొరకడమే తడువుగా లేగలను కలుసుకుంటూ ఉండేవాడు. పని మనిషి వారిస్తే ఆమె మీద అరుపులు అందుకునేవాడు. లేగలన్నీ అతన్ని గట్టిగా సమర్థిస్తూ కోరస్లో స్వరం కలిపేవి. త్వరలో ఆనంద్ కుటుంబంలో తన ప్రాధాన్యం కోల్పోయాడు. ఇంతలో ఒక బుల్లి చెల్లాయి జన్మించింది కనుక. అయితే అమ్మ చెల్లాయి సేవ చేస్తుంటే ఆనందను గారాభంగా చూసుకునేవాళ్ళు కూడా ఎందరో ఉన్నారు. పెదనాన్న ఆనందను ఎంతో ముద్దు చేసేవాడు. సాయం సమయంలో ఆయన ఆనందను చెరువు గట్టు మీదకి తీసుకెళ్లేవాడు. ఆనంద్ పెద్దనాన్న కర్ర తీసుకుని దాన్ని అవినేక వితలుగా ఉపయోగించేవాడు. ఒకప్పుడు కర్రను గుర్రంగా మార్చి దాని మీద స్వారీ చేస్తూ ముందు భాగాన్ని కళ్ళెంలా పట్టుకుని అదిలించేవాడు. మరొకప్పుడు దాన్ని తుపాకీగా మార్చి దారిని వెళ్లే వారిపై దాన్ని ప్రయోగించినట్టు తాను లొట్టలు వేస్తూ తుపాకీ ప్రేళి ధ్వని చేసేవాడు. అవతలి వాళ్ళు బెదిరిపోయినట్టు నటిస్తే ఎంతో ఆనందించేవాడు. పెదనాన్న ఆనంద్కి అద్భుతమైన మనిషిగా కనిపించేవాడు. నాన్న మాత్రం అదో లాంటి బుగులు కొలిపేవాడు. ఎందుకో ఆనందకు తెలియదు, కానీ సహజంగా నాన్నను తను కొంత దూరపు గౌరవంతో చూసేవాడు. నాన్న ఒకంత దర్పంగా ఉండడం చేత కాబోలు అమ్మకి నాన్నకి మంచి తేడా కొట్టొచ్చినట్టు కనిపించేది. తనకేదో హక్కున్నట్టు ఏమాత్రం సంకోచం లేకుండా పరిగెత్తి అమ్మ ఒళ్ళో వాలిపోయేవాడు. ఏడ్చినా ఏదైనా అల్లరి పని చేసినా అమ్మ భరించేది, ఎప్పుడూ ముద్దు చేస్తూనే ఉండేది. నాన్న అలా కాదు, ఎప్పుడు పడితే అప్పుడు ఆయన చేతుల్లో వాలిపోయే అవకాశం లేదు. ముందుగా అటువైపు నుంచి తగిన సంకేతం రావాలి. నాన్నకి తనంటే ఎంతో ఇష్టమే, కానీ ఆ ఇష్టాన్ని మరీ ఎక్కువగా ప్రకటించేవాడు కాదు. అందుకే కాబోలు నాన్న ముద్దు చేసినప్పుడు అది మరీ మరీ బాగుండేది, ఆ ఎదురుచూపుకి తగిన ప్రతిఫలంగా ఉండేది. నాన్న అమాంతం అబ్బాయిని పైకి లేవదీసి గాల్లోకి ఎగరేసి పట్టుకుంటుంటే ఆనందం పట్టలేక కేకలు వేసేవాడు. ఇంకా నాన్న చక్కల గింతలు పెట్టేవాడు, జుత్తు చెరిపేసేవాడు, బొగ్గలు పుణికేవాడు, రకరకాల ఆటలు ఆడించేవాడు. అవి నాన్న తప్ప మరెవరూ ఆడించలేని ఆటలు. అందులో మరీ మరీ ఇష్టమైంది నాన్న వెల్లెక్కులా పడుకుని రెండు కాళ్ళు పైకి చాపి పాదాల మీద తనను పడుకోబెట్టుకుని పడకుండా నిలబెట్టి ఆడించే ఆట. ఒక్కొక్కసారి నాన్న తన ఒకే అరిపాదం మీద ఆనందని పడుకోబెట్టి అలా ఆడించేవాడు. అప్పుడు ఆనందకు కలిగే భయము ఆనందము అంతా ఇంత కాదు, ఒకటే కేరింతలు, కేకలు, ఆకలి. అమ్మను గుర్తు చేసే వరకు ఆటలే ఆటలు. నాన్న కండలు తిరిగి బలిష్టంగా ఉండేవాడు. ఊళ్ళో ఘర్షణలు తలెత్తినప్పుడు, ఊళ్ళోని రైతుల మీద పొరుగురు రైతులు దాడులకు దిగినప్పుడు నాన్న చిన్నతనంలో రౌద్రంగా కర్ర దెప్పుతూ విరుచుకుపడేవాడు. భూమి కారణంగానో మరో కారణంగానో తగాదాలు జరుగుతూ ఉండేవి. ఊళ్ళో రైతులకి మిగిలిన వాళ్ళకి నాన్నలో ఊరిని రక్షించగల నాయకుడు కనిపించి ఎంతో గౌరవించేవారు. అఫరోజాబాద్ రాష్ట్రంలో ప్రభుత్వం అప్పటికింకా గ్రామ భూముల్ని సరిహద్దుల్ని అధికారికంగా నిర్ణయించలేదు. తాతల నాటి నుంచి వస్తున్న పద్ధతినే అంతా పాటించేవాళ్ళు. వివాదం తలెత్తినప్పుడు చర్చించుకుని రాజీ పడేవారు. అది కూడా పనిచేయనప్పుడు బలప్రయోగానికి దిగేవాళ్ళు. ఒకవేళ రాజీ కుదిరినా చిన్న చిన్న తగాదాలు తలెత్తుతూనే ఉండేవి. యువతల పక్షం ఎంత బలంగా దృఢంగా ఉందో పట్టి చూడటానికి అవతలి పక్షం ప్రయత్నించేది. ఆ ఘర్షణలో ఏదైనా ఒక పక్షం తన ఆధిక్యాన్ని రుజువు చేసుకుంటే గొడవలు తగ్గిపోయేవి. అలా తన సత్తా రుజువు చేసుకుని నాన్న గ్రామాధికారి అయ్యాడు. ఆనంద్కి నాన్న గురువు కూడా. రాత్రి భోజనాలైన తర్వాత మండువాలోనో శీతాకాలమైతే ఇంట్లోనో మంచం మీద విశ్రమించి ఆనందను గుండెల మీద కూర్చోబెట్టుకుని భాగవత పద్యాలను దేవతా ప్రార్థనలతో మొదలుపెట్టి వరుస క్రమంలో వల్లిస్తూ ఉండేవాడు. నాన్న ఎన్ని పద్యాలు వల్లించేవారో అది ఎంతసేపు సాగేదో ఆనందకు తెలియదు. మధ్యలోనే నిద్రలోకి జారిపోయేవాడు. కొన్ని వారాలకే కొన్ని పద్యాలు ఆనందకి కంటతా వచ్చేశాయి. నాన్న అబ్బాయితో పాటు కొంతసేపు గొంతు కలిపి వల్లించి తర్వాత ఊరుకునేవాడు. ఆనంద్ తనే వల్లిస్తూ పోయేవాడు. మధ్యలో తప్పు దొరికితే నాన్న సరిదిద్దేవాడు. తప్పులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. నాలుగేళ్లు నిండకుండానే అబ్బాయి అద్భుతమైన జ్ఞాపక శక్తిని ప్రదర్శించడం చూసి అంతా ముచ్చటపడేవారు. ఇమ్దాది అయ్యేవారు ఆనంద్కి అక్షరాభ్యాసం చేయించాడు. ఆరితేరిన పండితుడిలా ఆనంద్ పద్యాలు ఏకరువు పెట్టడం చూసి అయ్యవారు ఆశ్చర్యచకితుడు అయ్యాడు. ఆనంద్ 5వ ఏట అడుగు పెట్టాడు. ఊళ్ళో ఉన్న ఆ చిన్న స్కూల్లో ఇక చదువుకోవాల్సిందేమీ లేదు. ఆనంద్ లాంటి వేలాది మంది బాలలు అలా 3వ తరగతిలోనే చదువు విరమించి జీవితాంతం నిరక్షరాస్యులుగానే మగ్గిపోవడానికి ప్రభుత్వం తగిన జాగ్రత్త తీసుకుంది. ప్రజల్ని చదువు సంచలికి దూరంగా ఉంచితే తప్ప వారు సర్కారు గుప్పెట్లో ఉండరని పాలకుల విశ్వాసం. నాన్నకు ఈ విషయం తెలుసు. ఆయన కూడా బాధితుడే. పురాణాల నుంచి కావ్యాల నుంచి ఆయన 100ల కొద్దీ శ్లోకాలు పద్యాలు వల్లించగలిగిన అదంతా స్వయంగా కష్టపడి నేర్చుకున్న విద్య. సర్కారీ భాషగా ఉన్న పరిషయంలో ఒక్క మాట కూడా నాన్నకి తెలియదు. అందువల్ల తాను ఎంతగా అవమానం పాల్గొవలసి వచ్చిందో ఆయనకు తెలుసు. అందుకే ఆనందను ఆధునిక విద్యలో దించాలని నిశ్చయించుకున్నారు. అక్కడికి 20 మైళ్ళ దూరంలో తన తమ్ముడు ఉంటున్నాడు. ఆ ఊళ్ళో ప్రాథమిక పాఠశాల ఉంది. ఆనందను ఆ ఊరు పంపించి చదివించాలని నాన్న నిర్ణయించారు.